சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 15வது அத்தியாயம் 17வது ஸ்லோகம். உத்தம புருஷஸ்த்வன்யஹம் பரமாத்மேத்யுதாஹ்ருதஹ யோ லோகத்ரயமாவிஷ்ய விபர்த்ய வ்யய ஈஸ்வரஹ. கிருஷ்ண பரமாத்மா புருஷோத்தம யோகா அனே ஈ யொக்க பேரு கலிகினட்டுவண்டி உபனிஷத் ఈ అధ్యాయానికి ఎలా వచ్చింది ఈ పేరు అనేది మనకు ఇక్కడ తెలుస్తున్నది. కార్యపురుష కారణపురుష వీరిద్దరికీ రెండు పేర్లు ఉన్నాయి, క్షరపురుష అక్షరపురుష అని. ప్రథమ పాదం ద్వితీయ పాదం ఈశ్వర కార్యపురుషుడని కారణపురుషుడని రెండు విధాలుగా వ్యక్తమవుతున్నప్పుడు కార్యపురుషుడని, కార్యపురుష ఈశ్వర వ్యక్తమైనప్పుడు, సృష్టి జరిగినప్పుడు, సృష్టి లేకుండా ప్రళయంగా ఉన్నప్పుడు ఈ నామరూపాలన్నీ అవ్యక్తంగా ఉంటే, కారణరూపంలో ఉంటే, ఆ ఈశ్వరుడు సృష్టిని ప్రళయంగా మార్చినప్పుడు అవ్యక్త పురుష లేక కారణ పురుష అని పేరు. మాండుక్య భాషలో చెప్పాలంటే ప్రథమ పాద విరాట్, హిరణ్య గర్భ ఇద్దరు కార్యపురుషులు, అంటే వ్యక్తస్వరూపం. వ్యక్తం కానటువంటి, వ్యక్తం అంటే స్థూలంగా వ్యక్తం అవటం, సూక్ష్మంగానూ వ్యక్తం అవడం. కారణం ఏమిటి అంటే అంతర్యామి ఈశ్వర కారణ పురుష. ఈ సూక్ష్మానికి స్థూలానికి కారణమైనటువంటి వాడు కారణ పురుష. కనుక కార్యపురుష కారణ పురుష అంటే ఏమీ లేదు. వ్యక్తమయ్యే ప్రపంచం జాగ్రత్త ప్రపంచం, కంటికి కనపడకుండా సూక్ష్మంగా ఉండే ప్రపంచం స్వప్న ప్రపంచం, ఈ రెండూ కూడా కార్యప్రపంచాలే. ఈ ప్రపంచాలను వ్యక్తం చేసేటప్పుడు స్థూలంగా సూక్ష్మంగా ఆ పరమాత్ముడికి ఏమని పేరంటే కార్యపురుష అని పేరు. ఎందుకండి ఈశ్వరుడు అంటారు, మీ జీవుడు కాదా అన్నారు. మనమేం చెప్తాం, ఈశావాస్యోపనిషత్తులో చూసాం, ఈశావాస్యమిదం సర్వం, అంతా ఈశ్వరుడే ఉన్నాడు. 11వ అధ్యాయంలో చూసాం భగవద్గీతలో, ఈశ్వరుడే ఈ ప్రపంచంగా వ్యక్తమవుతున్నాడు, ఈశ్వరుడిలోకే ఈ ప్రపంచం అంతా లయిస్తుంది, ఆ ఈశ్వరుడే సూక్ష్మం ప్రపంచంగా ఉంటాడు, ఆయనే కారణ ప్రపంచం అన్నాం. కనుక కారణ ఈశ్వరుడిలో నుంచి కార్య ఈశ్వర సూక్ష్మ ప్రపంచం, వ్యక్త సూక్ష్మ ప్రపంచం, వ్యక్త స్థూల ప్రపంచం, ఈ రెండు కూడా కార్యపురుష. కార్యపురుష ఇద్దరు, విరాట్ హిరణ్య గర్భ, కారణపురుష అంతర్యామి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం పేర్లు పెట్టారు వాళ్ళకంటే, ఇది మాండుక్య లాంగ్వేజ్ మనం విన్నది ఇప్పుడు. దీనికి ఏం పేర్లు పెట్టారు కృష్ణ పరమాత్మ అంటే, ఆ విరాట్ హిరణ్య గర్భుడికి క్షరపురుషుడని పేరు. క్షరపురుష, ఇద్దరు క్షరపురుషులు. ఇద్దరున్నారా? ఒకరేనా? వేకర్ డ్రీమర్ వేరా? ఒకరేనా? ఒక్కరేనా. అందుకని కార్యపురుషులు ఉండరు. ఒకే కార్యపురుషుడు జాగ్రత్ పురుషుడిగా, స్వప్న పురుషుడిగా, జాగ్రత్త ప్రపంచంగా, స్వప్న ప్రపంచంగా. చూడండి ఎట్లా బృహదారణ్యక ఇక్కడ కరెక్ట్గా టాలీ అవుతుందా. కనుక స్వప్న జాగ్రత్త అనేటువంటిది ఒక చైతన్యమే మాయా సహితం కలిసినప్పుడే కదా సగుణ చైతన్యం అని చెప్పాను. సగుణ చైతన్యానికి మరొక పేరేమిటి? ఈశ్వర. కనుక ఈశ్వరుడే కార్యప్రపంచంగా స్థూలంగా కనపడుతున్నాడు, ఈశ్వరుడే స్వప్న ప్రపంచంగా స్వప్న పురుషుడిగా కనపడుతున్నాడు, ఒక్క ఈశ్వరుడే కనపడుతున్నాడు. ఎవరా ఈశ్వరుడు? అంతర్యామి. ఆయన కారణ ఈశ్వర. కారణ ఈశ్వరుడే కార్య హిరణ్య గర్భుడిగా, కార్య విరాట్గా, కార్య తేజసగా, కార్య విశ్వుడిగా కనపడుతున్నాడు. ఆయనే కారణ ఈశ్వర. అయితే కృష్ణ పరమాత్మ ఏం పేరు పెట్టారు? క్షరపురుష. స్థూల సూక్ష్మ కార్యపురుషులకి క్షరపురుష అని పేరు. ఎందుకంటే తాత్కాలికం, వాటికి జన్మ ఉన్నది, కారణం నుంచి పుట్టినాయి కదా, వ్యక్తమవుతున్నాయి కదా, అందుకని క్షరపురుష. ఈ కారణ పురుషుడికి కృష్ణ పరమాత్మ ఏం పెట్టారు? అక్షర పురుష. ఎక్కడ చూసాం? క్రిందటి శ్లోకంలో చూసాం, పోయిన వారం చూసాం. ఏం చూసాం? ద్రవావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవచ క్షరశ్చ అక్షరచ క్షర అక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని. అన్ని జీవరాశులన్నీ కూడా క్షరం, తాత్కాలికం, కొంతకాలమే ఉంటూ ఉంటాయి. కూటస్థోక్షర ఉచ్యతే. ఈ అక్షర పురుషుడనేవాడు మాయా సహితం బ్రహ్మ ఈశ్వర కారణ ఈశ్వర అక్షర ఇది ఉచ్యతే. అందుకని ఈశ్వరుడు నశించడు, పరమాత్మ ఎప్పుడూ నశించడు. నామరూపాలు వస్తూ ఉంటాయి, వ్యక్తమే అవుతూ ఉంటాయి, అవ్యక్తం అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడుంటాయి? కారణంలో ఉంటాయి. అందుకని ఆయన కూటస్థ అక్షర ఇది ఉచ్యతే. సరి, బాగుందండి ఇంతవరకు. తర్వాత ఏమిటన్నారు? ఉత్తమ పురుష అన్య. క్షరపురుష కాకుండా అక్షర పురుష కాకుండా మరొకరు ఉన్నారు నాయన, అంతర్యామి. కారణ ఈశ్వరుని అక్షర పురుషుడు అన్నాం. అక్షర పురుషుడు అంటే అక్కడ అక్షర బ్రహ్మాన్ని తీసుకోకూడదు. ఇక్కడ మనం, ఇక్కడ అక్షరం అంటే మాయ. ముండకోపనిషత్తులో చెప్పిన అక్షరం బ్రహ్మ అది వేరు, ఉత్తమ పురుషుడు ఆయన. ఇక్కడ ఈ తురియ ఆత్మకి ఉత్తమ పురుష అని పేరు. కార్యకారణ విలక్షణం, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాత్రయ విలక్షణం. అందుకని ఆయన పేరేమిటి? ఉత్తమ పురుష. క్షరపురుష కాదు, అక్షర పురుష కాదు, కార్యపురుష కాదు, కారణ పురుష కాదు, కార్యకారణ విలక్షణం, క్షర అక్షర విలక్షణం, ఉత్తమ పురుష ఈయన. వాళ్ళిద్దరికి వికారం ఉంటుంది కానీ ఈయనకి వికారం ఉండదు, అందుకని అవ్యయ అన్నారు. అటు వ్యక్తం అవటం అవ్యక్తం అవటం అట్లా ఉంటుంది మాయలో, కానీ ఈయన మాయారహితం బ్రహ్మ చైతన్యం. నాలుగో పాదం, చతుర్థ పాద తురీయ ఆత్మ. ఉత్తమ పురుషస్త్వన్య అన్య వేరే. అన్య అంటే ఎవరికంటే వేరు? కార్యపురుషుడి కంటే, కారణ పురుషుడి కంటే వేరు. అలా చెప్పగానే మనం ఎలా సప్లై చేసుకోవాలి? కార్యం కారణం కాలానికి దేశానికి లోనై ఉంటాయి. ఈ ఉత్తమ పురుషుడు కాల అతీతం, దేశ అతీతం. కాలము ఉండదు, దేశము ఉండదు అందులో. అందుకని టైమ్లెస్, స్పేస్లెస్, చేంజ్లెస్ అన్నమాట. మారుతూ మారదు, ఈ రూపాలన్నీ మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనపడుతుంది కదా, చూస్తున్నాం కదా, ఆయారాం గయారాం. కానీ ఉత్తమ పురుషుడు మారకుండా ఉంటాడు. ఉదాహృత అని చెప్పబడుతున్నాడు. ఉదాహృత అంటే ఉదాహరణ అని కాదు అర్థం, పిలువబడుతున్నాడు. ఈ యొక్క కార్యకారణాలకి విలక్షణమైనటువంటి అన్యుడైనటువంటి వాడు ఆత్మ, తురీయ ఆత్మ, ఏడవ మంత్రం మాండుక్య, శాంతం శివమద్వైతం చతుర్థం మన్యం తేస ఆత్మ స విజ్ఞేయ, ఆయనే ఉత్తమ పురుషుడు. ఇక్కడ తురీయ ఆత్మ, ఆయన పేరేమిటి? పరమాత్మ. అది పరమాత్మ. దేహాత్మ, ప్రాణాత్మ, మనో ఆత్మ కాదు, పరమాత్మ అని అర్థం. యహ లోకత్రయం ఆవిశ్య బిభర్తి, ఎవరైతే ఈ తురీయ ఆత్మ అంటే చిత్, ఈ చిత్ అయినటువంటి చైతన్యం నిర్గుణం బ్రహ్మ పరమాత్మ లోకం మొత్తాన్ని వ్యాపించి ఉన్నాడు. మూడు లోకాలను ఎట్లా వ్యాపించి ఉన్నాడండి, మీరు చూసారా? చూడలేం. సత్తాగా వ్యాపించి ఉన్నాడు. సత్తా మాత్రమా చాలనమితిని, సత్తా మాత్రం, సత్తుగా ఉన్నాడు. ఉన్నది ఉన్నది ఉనికిగా ఉన్నాడు. ప్రతి దాంట్లో అన్నిటికీ ఉనికి ఇచ్చాడు. బిభర్తి అంటే ఏంటి? ఉనికినిచ్చి వాటిని నింపాడు, వాటికి ఉనికినిచ్చి వాటికి ఒక అంటుంటారు తెలుగులో అక్కడ, నేను లేకపోతే వాడికి ఉనికే లేదండి, ఉనికి లేకుండా పోతాడు అంటుంటారు. చూసారా? ఉనికి లేకపోతే ఏముందండి? అసలు ఉండడం అనే దాన్ని ఇచ్చాను అంటున్నాడు. బిభర్తి అన్నాడు. ఎక్కడండి ఉన్నది అన్నాడు. ఎక్కడ లేదో చెప్పు. ఉన్నది అనేది ఎక్కడ లేదో చెప్పు. కుండ ఉన్నది, కుండ లేదు. ఎక్కడ లేదు? డెస్క్ మీద లేదు. కనుక కుండ లేదు అని చెప్పాలంటే కూడా ఏదో ఒక చోటు చూపించాలి. ఉన్న చోటు చూపిస్తావా, లేని చోటు చూపిస్తావా? ఒకటి లేదని చెప్పడానికి కూడా ఆ చోటు ఉండి ఉండాలి. ఇక్కడ పుష్పం పెట్టాను, పుష్పం లేదు అన్నాను. ఇక్కడ లేదు అంటే డెస్క్ ఉన్నది, డెస్క్ మీద పుష్పం లేదు. కనుక ఉన్నది అనేది ఉన్నది. పుష్పం తిరుగుతుంది కదా, ఉన్నదనేది ఉన్నదబ్బా. అందుకని ఉత్తమ పురుష ఎలా బిభర్తి, ఏం చేస్తాడు ఆయన? ఆవిశ్య సర్వం బిభర్తి, అన్నిటినీ ఆవరించి ఉంటాడు, అన్నిటికీ సత్తానిచ్చి ఉంటాడు అని అర్థం. ఆవిశ్య అంటే సద్భావ మాత్రేణ, సత్తుగా ఉంటాడు ఆయన. ఆయనకు రూపం లేదు, ఆయన రూపం లేదు. ఉనికిని గురించి పాపం ఆయనకి ఎంత గౌరవం చూడండి. ఉనికికి ఆయన పరమాత్మ, ఉనికి అందుకని ఆ ఉనికిని అప్రిషియేట్ చేయాలంటే ఒక మీడియం ద్వారా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఈ పుష్పం పరమాత్మ అన్నాను, ఆ ఉనికి ఉన్న పుష్పం, ఆ ఉనికి పరమాత్ముడు బ్రహ్మం. ఇప్పుడు ఆ ఉనికిని ఎవరిచ్చారు దీనికి? ఈ ఉనికి గురించి మాట్లాడేది ఎవరండి? నేనే. కనుక నేను ఇంపార్టెంటా, ఈ పుష్పం ఇంపార్టెంటా? నేనే ఇంపార్టెంట్. ఆ ఉనికిని ఇచ్చిన వాడిని నేనే. పుష్పం ఉన్నది అన్నా నేను, చూసారా? కనుక ఈ ఉనికి ఇచ్చినవాడు ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడే కదా ఉనికినిస్తాడు. కనుక ఏ ఉనికి బెస్ట్ ఫస్ట్? నేను ఉన్నాను, నాకు ఆ పుష్పం ఉన్నదని తెలుసు. నేను ఉన్నాను, సూర్యుడు ఉన్నాడని నాకు తెలుసు. నేను ఉన్నాను, చంద్రుడు ఉన్నాడని నాకు తెలుసు. నేను ఉన్నాను, మైక్ ఉన్నదని నాకు తెలుసు. నేను ఉన్నాను, నేను ఉన్నాను అన్న తర్వాతనే ఏదైనా అండి. కనుక ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద బెస్ట్. తెలుగులో చెప్పాలంటే ఉత్తముండండి నేను, కరెక్టా ఉందే, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని అంటారు. థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఏమండి ఇట్లా చెప్తారు, ఏమిటి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అదేమిటి పర్సన్ అంటే? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే నేను, సెకండ్ పర్సన్ అంటే ఆమె, థర్డ్ పర్సన్ అంటే అది, అక్కడెక్కడో ఉంటుంది థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే నువ్వు, ఆమె కాదు నువ్వు, నేను, నువ్వు, అతడు. కొంచెం గ్రామర్, గ్రామరా, ఇందులో ఎంత ఉందో తెలుసా, వేదాంతం అంతా ఉన్నది ఇందులోనే. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటాం, సంస్కృతం తెలుగులో ఉత్తమ పురుష అంటాం. చూడండి ఎంత బాగా, నేనే ఉత్తముణ్ణి అంటే నేను సత్తా ఇస్తేనే అన్నీ ఉంటాయి. సెకండ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పర్సన్ ఉండాలా లేదా? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ పర్సన్ ఉండాలా లేదా? కనుక ఎవరు ఫస్ట్ ఇప్పుడు? అందుకే నేను ఫస్ట్ పర్సన్ని, ఉత్తమ పురుషుణ్ణి. తిప్పి చదవండి, పురుషోత్తమ. ఇప్పుడు నేను ఎవరిని, మరి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఏమిటి? వాళ్ళు పిలుచుకోవడానికి పెట్టుకున్నారు, కానీ నేను ఉత్తమ పురుషుణ్ణి. అహం బ్రహ్మ అస్మి, అహం సత్ చిత్ అస్మి, అది విషయం. అర్థమైందా? లోకత్రయం ఆవిశ్య యహ విభర్తి సహ అవ్యయ ఈశ్వర. ఇక్కడ ఈశ్వర అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, నిర్గుణ చైతన్యం సత్తానిచ్చేవాడిని నేను అని అర్థం. అదే నేను కాల దేశాల వలన ప్రభావితుండయ్యేవాణ్ణి కాదు అని అర్థం. అవ్యయ అంటే నేను కాల దేశాల వలన సునామీ వచ్చినా భూకంపం వచ్చినా ఏదొచ్చినా కూడా నన్నేమి చేయలేవు, అది విషయం. కనుక భూవర్లోక, సువర్లోక, మహర్లోక, భూలోక, ఈ లోకాలన్నింటినీ కూడా నేను సత్తాని ఇచ్చి వాటికి ఉనికినిచ్చి నేను ఉంటున్నాను అన్నారు. ఇప్పుడు ఆ నేనెవరు? ఇట్ట చేయి పెట్టి చూపించుకోండి కాసేపు, కొంచెంసేపు. నేనే, నేను చెప్పుకోవడానికి ఏమిటి, డౌట్గా ఉందా, కొంచెం యాక్షన్ చేయొచ్చు కాసేపు. నేనే, నేనే అన్నప్పుడు ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, కాన్షియస్నెస్, ఉనికి ఎరుకనైన నేను. తర్వాత శ్లోకం చదువుతాం, చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. 18వ శ్లోకం. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను సత్తానివ్వడమే కాదు, సత్తాని ఇచ్చి వాటిని నిలుపుతున్నాడు అన్నాడు. సస్టైనర్ అని అర్థం. ఇవ్వడమే కాదు, నేను ఇచ్చి వాటిని వాటిని తాకకూడదు. సత్తానిచ్చి హరి ఓం హరి ఓం. ఈ వైర్ మార్చాలి అంతే. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం హరి ఓం హరి హరి ఓం. హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం హరి ఓం. ఇందాక వరకు బాగానే వచ్చింది. హరి ఓం అట్లంటే. హరి ఓం హరి ఓం హరి ఓం. ముందుకేస్తుంది. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం హరి ఓం వినపడుతుందా మీకు? ఏదైనా టేప్ వేస్తే. హరి ఓం. ఇక్కడ కొంచెం టేప్ టైట్గా పెట్టాలి. హరి ఓం హరి ఓం హరి ఓం. ఇది లూజ్గా ఉంది కాంటాక్ట్. హరి ఓం హరి ఓం. ఓకే హరి ఓం హరి ఓం. విల్ మేనేజ్ టుడే. హరి ఓం. సరే శ్లోకం పూర్తి చేసామా? యస్మాత్ అహం యస్మాత్ శరమం అతీతః అహం. ఉత్తమ పురుషః అయినటువంటి నేను ఈ క్షరం పురుషుడి కంటే అతీతం అన్నారు. ఎలా చెప్పుకోవాలి అన్వయం ఇక్కడ? అహం యస్మాత్ అక్షరం అతీత. అక్షరముడికి అతీతమైన వాణ్ణి, అక్షరమునకు అతీతమైన వాణ్ణి, అక్షరానికి అతీతమైన వాణ్ణి. యస్మాత్ క్షరం అతీత అహం అక్షరాదపి చ అతీత అహం ఉత్తమ అన్నారు. అక్షరం పురుషుడి కంటే, కారణ పురుషుడి కంటే నేను అతీతుణ్ణి, కార్యపురుషుడి కంటే అతీతుణ్ణి. ఈ కార్యపురుషుడు కారణ పురుషుడు అంటే ఏమిటి? చైతన్యమైన నేనే సూక్ష్మ స్థూల కారణ శరీరాలుగా, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా ఈశ్వరుడు, అక్కడ ఇక్కడ జీవుడు, వీళ్ళ ఇద్దరికీ వ్యష్టి సమష్టిలకి అతీతుణ్ణి నేనన్నాడు. ఈ శరీరత్రయానికి ప్రపంచత్రయానికి సత్తాని ఇస్తున్నాను, ఎగ్జిస్టెన్స్ని ఇస్తున్నాను. ఎట్లా ఇస్తున్నాను అంటే సూర్యుడు ప్రకాశాన్ని ఎట్లా ఇస్తున్నాడు? ఇవ్వడం అనేది ఏమైనా పనే? అట్లాంటి పని ఏమైనా చేస్తున్నాడు ఆయన? ఆయన సమక్షంలో అన్ని ప్రకాశిస్తాయి అంతే, అవునా? సూర్యుడు కాస్త తీసుకో ఇందా వెలుగు తీసుకో అని అంటాడా? అలా ఏం అనక్కర్లేదు. ఆయన ఆయన సమక్షంలో అన్ని వెలుగుతూ ఉంటాయి, అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి, అన్ని తెలుస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ నేను సత్తాని ఇస్తాను అంటే, ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది అన్నాను, నేను ఈ సత్తాని ఇచ్చానా నిజంగా? నా సమక్షంలో దానికి ఉనికి వచ్చేస్తుంది అంతే, అవునా? అది అర్థం ఇక్కడ. నేను క్షరానికంటే అక్షరానికంటే అతీతుణ్ణి అంటే ఏమిటి? ఇది క్షరమైనటువంటిది నామరూపం, అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, అక్షర రూపంలోకి వెళ్ళిపోతుంది. వ్యక్తరూపం అవ్యక్త రూపంలోకి వెళ్ళినా కూడా అవి వ్యక్తంగా ఉన్నప్పుడు సత్తానిస్తాను, అవ్యక్తంగా ఉన్నప్పుడు అవ్యక్తంగా సత్తాలో ఉంటాయి అవి. నా సత్తా అనేటువంటిది, ఉనికి అనేటువంటిది ఎప్పుడూ ఎల్లప్పుడూ అంతటా ఉంటుంది. బల్బు ఉంటే వెలుగుతాను, బల్బు లేకపోతే ఏమిటి, ఉంటాను అట్లాగే. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ద్వారా తిరుగుతూ కనిపిస్తాను, ఫ్యాన్ లేకపోతే అలాగే ఉంటాను నేను. ఎలక్ట్రిసిటీ బల్బుకి ఎలక్ట్రిసిటీని ఇస్తుందా? ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని ఇస్తుందా? అది అది ఏం చెయ్యలేదు ఎలక్ట్రిసిటీ, నిష్క్రియ. అట్లాగే ఆత్మ ఉనికి ఎరుకనేది కూడా అంతే అని తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఈ ఆకలి దప్పికలు ఇచ్చి మళ్ళీ వ్యాధి జర మరణ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఉపాధిని ఈ లోపల ఉపయోగించుకో అన్నాడు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఏమిటది, నేను క్షరపురుషుడి కంటే అక్షర పురుషుడి కంటే అతీతుణ్ణి కనుక నేను ఉత్తమ పురుషుణ్ణి అన్నాడు. ఎవరా ఉత్తమ పురుషుడు అంటే, ఎవరో పాపం ఆయన కృష్ణ పరమాత్మ చెప్పుకుంటున్నాడు ఉత్తమ పురుషుడు అని చెప్పి చదువుకుని పుస్తకం మూసేసి మళ్ళీ కాస్త పూజ చేసి ఆరతిచ్చి ఇంటికి పోతారు. జన్మ జన్మలైనా కూడా అలా చదివితే కృష్ణ పరమాత్మ తలకాయ పట్టుకొని కూర్చుంటాడు, వీడికి పోయి వీడి చేతిలో భగవద్గీత పెట్టామే అని. ఎవరైతే వినేటప్పుడే ఈ విషయాన్ని గ్రాస్ప్ చేసుకోవాలి, అట్లా పట్టేసుకోవాలి. బ్లాటింగ్ పేపర్ చూసారా, స్పాంజి అట్లా పెట్టేసామనుకోండి లాగేస్తుంది. అట్లా ఉండాలి, ప్రతి స్టూడెంట్ కూడా స్పాంజి లాగా ఉండాలి క్లాసులో. ఎట్లా ఉండాలి? స్పాంజి లాగా ఉండాలి. అలా గురువు చెప్పేస్తుంటే అట్లా అబ్జర్వ్ చేసేసుకోవాలి. అవుతుందా లేదా? అవుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే, కనుక నేను క్షర అక్షర పురుషుడు. వేరంటే ఎవరు? ఆత్మనైన నేనే, కృష్ణ పరమాత్మ ఆత్మే, నేను ఆత్మే. అప్పుడు కృష్ణుడు నేను వేరా? కృష్ణుడు రూపంగా ఆయన అక్షర పురుషుడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేను అక్షర పురుషుడిని కాదు, నాయన ఆత్మని అన్నాడు. అప్పుడు ఆయన ఆత్మే, నేను క్షర అక్షర జీవుణ్ణి కాదు. అప్పుడు నేనెవరిని? ఆత్మనే. అప్పుడు రెండు ఆత్మలు ఉన్నాయా? ఒకటే ఆత్మ. ఏమండి, ఎన్ని రకాల నీళ్లు ఉన్నాయండి? నీరు ఒకటే, సముద్రం అల, జీవాత్మ అల లాంటి వాడు, పరమాత్మ సముద్రం లాంటి వాడు, కార్యకారణం. అలలేమో కార్యపురుషుడు లాంటివి, సముద్రమేమో కారణ పురుషుడు. రెండిటికి అతీతంగా అయినటువంటిది ఏంటి? అసలు నీరు. అసలు సముద్రము లేదు, అలా లేదు, ఎవరు ఉన్నది? ఆహా, ఇక్కడ మాత్రం బాగా చెప్తాం. అట్లాగే కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళండి, ముందుకు చెప్పండి. జీవాత్మ అనే అలా లేదు, పరమాత్మ అనే సముద్రము లేదు. జీవ పరమ డిలీట్ ఆత్మ. రెండు నీళ్లు ఉన్నాయా? లేవు అన్నారు కదా. అప్పుడు రెండు ఆత్మలు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు కృష్ణుడి ఆత్మ, నా ఆత్మ ఎవరు? ఒకటే ఆత్మ. అర్థమైందా? ఇది తెలుసుకోవడానికి కృష్ణుడిని పూజించాలి ఫస్ట్. ఏకరూప కృష్ణుడిని పూజించి ఆయన్ని ఆరాధిస్తే ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు ఆయనకి ఏం చెప్తాడు? ఆయన 12వ అధ్యాయం ఏం చేశాం? జ్ఞానీతు ఆత్మైవ మే మతం మమ ప్రియ అన్నాడు. అప్పుడు మీరందరు ప్రియులా కాదా? నేను ప్రియురాలనే, మీరు ప్రియురాళ్ళు, మీరు ప్రియులే, అవునా కాదా? అప్పుడు కృష్ణ పరమాత్మకి ఎంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు కృష్ణ పరమాత్మని, బాధ పెడుతున్నారు. మనం మాత్రం కృష్ణ పరమాత్ముణ్ణి ఆనందంగా ఉంచుతున్నాం. కథ ఇది నిజమా? కథ నిజమా? ఎంత నిజం? ఎంత నిజం? 50%, 80%, 100%, 100% కరెక్ట్. ఇప్పుడు అటువంటి జ్ఞానాన్ని స్తుతి చేస్తున్నాడు. జ్ఞాని స్తుతి, జ్ఞానస్తుతి, రెండో లైన్ చూడండి. అత లోకే చ వేదే చ పురుషోత్తమ ఇతి ప్రథిత. నేను కార్యకారణ పురుషుల కంటే, క్షరాక్షర పురుషుల కంటే వేరైన వాడిని కనుక ఈ లోకమునందు, వేదములయందు, శాస్త్రములయందు నేను ఉత్తమ పురుషుడిగా పిలువబడుతున్నాను, చెప్పబడుతున్నాను. ప్రథిత అంటే ప్రసిద్ధి చెంది ఉన్నాను. ఎక్కడ? వేదంలో, వేదే శాస్త్రంలో. లోకే లోకంలో అంటే జ్ఞానకాండంలో, వేదంలో అంటే జ్ఞానకాండంలో, శాస్త్రంలో. లోకే అంటే తెలుసుకున్నవారు జ్ఞానుల ప్రపంచంలో. అది అర్థం. లోకే అంటే ఏంటి? జ్ఞానుల ప్రపంచంలో జ్ఞానులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నా గురించి. ఏమని? ఉత్తమ పురుష అని. భగవంతుడు ఉత్తమ పురుష అని చెప్పుకోవటంలో వాళ్ళు, భగవంతుడు ఎవరో కాదు ఉత్తమ పురుషుడైన నేనే ఆత్మనని వాళ్ళు నన్ను చాలా ప్రసిద్ధిగా చెప్పుకుంటున్నారు అన్నాడు కృష్ణ పరమాత్మ. అద్భుతమైన శ్లోకం అయిపోయింది టీచింగ్ ఇంతటితో. 15వ అధ్యాయంతో టీచింగ్ అయిపోయింది. ఎస్మినేట్ కాకపోతే కాస్త మళ్ళీ డ్రిల్ చేస్తారు 16-17లో. పురుషోత్తమః ఇతి ప్రథితః. తర్వాత శ్లోకం. యో మామేవమ సమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. శ్లోకంలో 4వ క్వార్టర్ దగ్గరికి వచ్చినప్పుడే సౌండ్ వస్తుంది. అదేమిటో, అంతవరకు 3 క్వార్టర్స్ అంటే మొదటి లైన్, 2వ లైన్, 1/2 క్వార్టర్ వరకు శబ్దమే రాదు. ఎక్కడున్నదాన్ని వెతుకుతుంటారో ఏమో తెలియదు నాకు. పెద్దగా చదవాలి శ్లోకం చదివేటప్పుడు. ఎట్లాంటి శ్లోకం ఇది? ఆత్మార్థంగా లోపల నుంచి రావాలి ఆ శబ్దం. చదివేటప్పుడే ఈ సత్యం మాకు అవబోధన అయిపోయిందని చెప్పాలి. అట్లుండాలి చదువుతుంటే. ఏమో సందేహంగా ఉన్నట్లుగా చదవకూడదు. చదువుంటే టీచర్ గారికి ఉత్సాహం రావాలి, నిద్ర రాకూడదు. నిద్ర వచ్చేట్లు చదవకూడదు. ఎవరికైనా నిద్ర వస్తూ ఉంటే వాళ్ళ నిద్ర నుంచి లేపాలి. అలా చదవాలి చదివితే. శరీరంలో ఉన్న ప్రతి సెల్ కూడా వైబ్రేట్ అవ్వాలి ఆ మంత్రం యొక్క శబ్దానికి. అప్పుడు ఆ సత్యం అనేది లోపలికి బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. మనం చదవడమే అంతంత మాత్రం ఊపిరి ఉన్నదా లేదా అన్నట్టు చదువుతూ ఉంటే లోపలికి ఇంజెక్ట్ అవ్వదు. అది చదవాలి. అట్లా నేను చెప్తూనే ఉంటా మధ్య మధ్యలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క పురుషోత్తమ జ్ఞానము, పురుషోత్తమ జ్ఞాన ఫలం, ఆ రెండింటి గురించి స్తుతి చేస్తున్నారు. ఎంత గొప్ప జ్ఞానం ఈ జ్ఞానం అని స్తుతి చేస్తున్నారు. అసమ్మూఢ సహా యహ ఏవం జానాతి. సమ్మూఢ అంటే మోహింపబడినవాడు అంటే. కన్ఫ్యూషన్, డెల్యూషన్ అంటారు చూసారా. సమ్మూఢ అంటే మోహంలో పడి కొట్టుకుంటున్నవాడు. అసమ్మూఢ అంటే వివేకి. మోహం అంటే అజ్ఞానం లేనివాడు అని అర్థం. అసమ్మూఢ అంటే వివేకి. సమ్మోహవర్జిత అంటే దేహము నేననే భావన లేకుండా, మనస్సు నేననే భావన లేకుండా, ఈ బుద్ధి, ఈ ప్రపంచం, ఇదంతా కూడా అనాత్మ అని తెలుసుకున్న వ్యక్తి అని అర్థం. అసమ్మూఢ యహ ఎవరైతే ఉన్నారో అతడు సహ అద్వైత భక్త అని అర్థం. అద్వైత భక్త ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు. ద్వైతం అనేది నిజంగా లేనేలేదు. అల ఉన్నదా నిజంగా? ఎన్ని అలలు ఉన్నాయి? 100 అలలు, 1000 అలలు ఉన్నాయి. అసలు అవన్నీ సత్యమా? ఉన్నదొక్కటే నీరు. అదేవిధంగా ఈ జీవులు ఇంతమంది ఉన్నారు, ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇవంతా కూడా అలల లాంటిది. ఉనికి ఎరుక అనేటువంటిది చైతన్యం మాత్రమే సత్యం అని తెలుసుకున్న వ్యక్తి సహా అద్వైత భక్త. అది తెలుసుకోవటం కష్టంగా ఉన్నది, తెలియడం లేదు అంటే ఇంకా ఆ ఈశ్వరుని మీద పరిపూర్ణమైన భక్తి మనకు రాలేదని అర్థం. ఆయన్ని అడిగి తీరాలి, నాకు ఈ క్షణంలో అర్థమయ్యేటట్లు చేసి తీరాలి నువ్వు అన్నాడు అన్నావు అనుకుని ఆయన అప్పుడే గజగజలు ఆడిపోతాడు. అమ్మో ఏమిటి, వాళ్ళందరూ తపస్సులు చేసి దేవుణ్ణి ఎట్లా గజగజలాడించారు? వాళ్ళందరికీ గజగజలాడితే ఆయన మనం అడిగితే ఇచ్చి తీరాలి అంటే ఏమిటి అర్థం? మనలో అంత తీవ్ర ముముక్షుత్వం ఉండాలి. అర్థమైందా? అంత డిమాండ్ చేసేటటువంటి ఒక శక్తి మన దగ్గర ఉండాలి. నాకు రాకపోతే నాకు జ్ఞానం రాకుండా చేస్తావా, ఏం చేస్తున్నది, ఏమైందంటే నీ ప్రారంభం, నీకు అవి ఉన్నాయి గిజునే, నాకు అవన్నీ తెలియదు, నువ్వు ఇచ్చి తెరా, నువ్వే అవన్నీ లైన్ క్లియర్ చేయి అని అన్నాను. ఏం చేయమంటావో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను పొగుడుతాను, నిన్ను పూజ చేస్తాను, ఏమైనా చేస్తాను, నా హృదయం మొత్తాన్ని నీకు ఇస్తాను, నేను అనేది లేకుండా నేను నన్ను నేను సమర్పించుకుంటాను. అప్పుడంటాడు కృష్ణ పరమాత్మ, ఏంటాడు, వండర్ఫుల్, ఎక్సలెంట్, అట్లరా దారికి, నిన్ను నువ్వు నాకు సమర్పించుకున్నావు కదా, నువ్వంటూ నువ్వు లేవు కదా, ఇండివిజువాలిటీ లేదు కదా, నేను టక్ 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 నీకు అర్థమయ్యేటట్టు చేస్తానంటాడు. అందుకనే ఈ విషయాన్ని చెప్తున్నాడు మనకు. ఏమండి, మీరు ఎంతన్నా చెప్పండి మాకు అర్థం కాదు అట్లా అనరు, నా స్టూడెంట్స్ మాత్రం అట్లా అనరు అనలేరు అని నేను అనుకుంటున్నా. అది నా విశ్వాసం, కొంచెం అతి విశ్వాసం కూడా అయి ఉండొచ్చు, చెప్పలేను. నా విశ్వాసం మాత్రం చాలా హోప్ఫుల్ అన్నమాట, చాలా ఆశావాదిని, నేను బాగా ఆశావాదిని. ఆశావాది అంటే తెలుసా, నిరాశావాది కాదు నేను, ఆశావాది. అయితే ఏమిటండి అన్నాడు, ఏవం జానాతి, ఈ విధంగా తెలుసుకుంటాడో, ఏ విధంగా తెలుసుకుంటాడు, క్షరపురుషుడు అక్షర పురుషుడు వాళ్ళిద్దరూ మిథ్యా వ్యావహారికం, ఉత్తమ పురుషుడు మాత్రమే సత్యం, ఆ ఉత్తమ పురుషుడు ఎవరో కాదు, తన ఆత్మస్వరూపమే అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారు. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తుంటే మాకు ఇంకింకేమో జ్ఞాపకాలు వస్తున్నాయి, అవి వచ్చేవన్నీ అనాత్మే, అవన్నీ కూడా ఆత్మలోనే జ్ఞాపకం వస్తున్నాయి, మరిచిపోవడం జరుగుతుంది, అన్నీ ఆత్మలోనే జరుగుతున్నాయి అని ఎవరైతే తెలుసుకుంటాడో, ఏవం జానాతి, ఎవరైతే తెలుసుకుంటారో, క్షర అక్షర అతీతం తత్వాన్ని, ఆనందగిరి అంటారు. ఏవం అంటే క్షరతత్వానికి అక్షరతత్వానికి అతీతుడైన ఉత్తమ పురుషుణ్ణి తమ ఆత్మగా ఎవరైతే తెలుసుకుంటారో, మాం పురుషోత్తమం, నన్ను పురుషోత్తముడనైన నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, సర్వవిత్ అన్నాడు, అతనికి అన్ని తెలిసిన వాడే అన్నాడు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఒక్కటి తెలిస్తే అన్ని తెలిసినట్లే. సర్వవిత్ మాం సర్వభావేన భజతి, అన్ని తెలుసుకున్నవాడయ్యుండి నన్ను హృదయపూర్వకంగా ఆత్మస్వరూపంగా ఆరాధిస్తాడు. అందుకని మన వాళ్ళు ఆత్మ ఇక్కడ ఉంటుంది, పూజ చేసేటప్పుడు ఫ్లవర్ తీసుకెళ్ళి ఇక్కడ చూపించి ఇక్కడ వేస్తాం, తల మీద వేసుకోం కదా. భగవంతుడిని ఎలా పూజిస్తాం, ఆవాహయామి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రూపంలో ఆవాహనం చేసి పుష్పాన్ని అక్కడ వేసి మళ్ళీ యథాస్థానం ప్రతిష్టాపయామి. ఎవరు ఇది, ఆత్మ చైతన్యం. అందుకని దీన్ని ఆత్మ పూజ అంటారు, ఆత్మ ప్రదక్షిణం అంటారు. చూసారా, అర్థం లేని పని వ్యర్థం, కనుక అర్థం తెలుసుకొని చెయ్యాలి ఏదైనా. సర్వభావేన అన్ని విధాలుగా, అంటే సర్వభావేనంటే పారమార్థిక సత్యంగా తనను తాను గ్రహించి ఆత్మస్వరూపంగా వ్యావహారికమైనటువంటి 33 కోట్ల దేవతలని తన యొక్క రూపంగానే భావించి ఆరాధిస్తుంటాడు. హెచ్చు తగ్గులంటూ ఏముండదు, భగవంతుడే అన్ని రూపాలలుగా ఉన్నాడు. ఆత్మే భగవంత్ స్వరూపంగా భగవంతుడే 33 కోట్ల రూపాలలో ఆయన కనబడుతూ ఉంటాడు. అందుకని కొట్టుకోవాకండిరా, పోట్లాడుకోవాకండిరా అని చెప్పాలి. మల్టిపుల్ గాడ్స్, చాలామంది దేవుళ్ళు ఉన్నారట. ఎవరున్నారు దేవుళ్ళు, ఉన్నది ఒక్కడే భగవంతుడు, ఒక్కడే. ఎవరా భగవంతుడు అంటే, భగవంతుడు పేరు పెట్టాం ఆయనకి, రూపం ఇచ్చాం. పామర జనులకు అర్థమయ్యి పూజ చేసి కొంతకాలానికి వాళ్ళకి పరిపక్వత వస్తే వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుంటారని చెప్పి, ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన, ఈ అవతారాయ అంటే ఈ అజ్ఞానం నుంచి బయటపడటానికి ఇవన్నీ ఉపాయాలు, శివుడు విష్ణువు దేవతలు వీళ్ళందరూ కూడా. ఈ ఉపాయాలన్నీ దేనికని? అవతారాయ, బయటపడడానికి సంసారం నుంచి. తర్వాత ఏంటన్నారు, నాస్తి భేద కదంచని, అసలు భేదమే లేదు, ఉన్నది ఒక్క ఆత్మే. భేదాలన్నీ కలలాంటివి. కళ కళను ఎప్పుడు తెలుస్తుంది? కలగనేవాడికి కళ కళ్ళ కాదు. కళ కళ్ళ ఎప్పుడవుతుంది? మెలుకున్నప్పుడు. అదేవిధంగా జాగ్రత్త అనే కళ కళ్ళ ఎప్పుడవుతుంది? అబద్ధం ఎప్పుడవుతుంది? నేను ఆత్మ అని జ్ఞానం వచ్చినప్పుడే అవుతుంది. అంతవరకు ఇది సత్యంగా కనపడుతుంది. సరే, భారత హే అర్జున, నన్ను ఏకరూప ఈశ్వరుడుగా ఆరాధిస్తాడు, అనేక రూప ఈశ్వరుడుగా ఆరాధిస్తాడు, అరూప బ్రహ్మ చైతన్యంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత కూడా పూజ చేయాలి అక్కర్లేదా? థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ కోసం పూజ చేయాలి. అర్థమైందా? ఇంకెందుకండి పూజ చేయడం? ఆయన నేను ఒకటే కదా అన్నాడు, మొట్టిగా వేస్తాడు ఆయన. అందుకని లోక సంగ్రహం కోసం పూజ చెయ్యాలి. భగవంతుని సత్యమని ఆరాధించను, ఆ రూపం మిథ్యాన్ని తెలిసి ఆరాధిస్తాను. అది గొప్పతనం అంటే. అంతేగాని విగ్రహాలను అవతల పారేయమని కాదు అర్థం. అవన్నీ థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఈ రూపంలో ఉపవేసించబట్టే కదా నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్తూ రోజు కాస్త ఒక పుష్పం పెట్టాలి. అమ్మ నాన్న మనకు జన్మనిచ్చేసారు, అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయినారు, అందుకని వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉంటామా? ఇంకా వాళ్ళతో మనకు పని ఏంటి చెప్పండి మీరే. మంచి ఉదాహరణ అవునా? ఇంకా అమ్మ నాన్నతో నాకేంటి పని? నాకు పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయిపోయినాను, ఇంకా వాళ్ళందరూ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, ఇంకా వీళ్ళందరూ ఎందుకని వదిలిపెడతామా? తలుచుకోమా అసలు, నేను ఇంత వాణ్ణి కావడానికి వాళ్ళే కదా కారణం, నేను ఇంత చదవడానికి వాళ్ళే కదా కారణం అని ఏం చేస్తాం? గౌరవిస్తాం. అట్లా చేసినప్పుడు భగవంతుడిని గౌరవించాలా లేదా? అందుకని శ్వేతాశ్వేత ఉపనిషత్తులు ఏం చెప్పబడింది? ఆ జన్మాంతం త్రయం సేవ్యం వేదాంతో గురురీశ్వర, ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ, తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశ్యంతే మహాత్మనః. యథా గురౌ, ఈశ్వరుడు అది వేరే మీనింగ్ అనుకోండి. చెప్తున్నా, మనం భగవంతుణ్ణి జీవితాంతం ఆరాధించాలి, అది విషయం. సరే, ఇంతటితో పూర్తి చేస్తున్నారు. చివరిగా ఉపసంహార శ్లోకం ఫలాన్ని చెప్తున్నారు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇది స్తుతి. ఇందాక క్రిందటి శ్లోకంలో ఇటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి నన్ను తన స్వరూపంగా తెలుసుకొని భావిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆరాధిస్తుంటాడు. ఇటువంటి జ్ఞానం ఏం ఫలాన్ని ఇస్తుంది? ఇదం గుహ్యతమం శాస్త్రం, రహస్యాల్లోకెల్లా అతీతమైనటువంటి, రహస్యమైనటువంటిది అని. అందుకనే ఉపనిషత్తు అంటేనే రహస్యం అని పేరు. రహస్యమైన విద్య ఇది, అందరికీ అంతుపట్టదు. ఎవరో కొంత పుణ్యాత్ములకు, మీలాంటి వాళ్ళకి మాత్రమే అంతుపడుతుంది. ఇదం గుహ్యతమం, చాలా గొప్ప రహస్యం, అత్యంత రహస్యమైనటువంటిది. ఇది ఉపనిషత్తుల సారం. మయా ఉక్తం, నా చేత నీకు చెప్పబడినది హే అర్జున. ఏతత్ బుద్ధ్వా, దీన్ని తెలుసుకొని. దేన్ని తెలుసుకొని? క్షరపురుషుణ్ణి, అక్షరపురుషుణ్ణి. క్షరపురుషుడంటే ఏమిటి, అక్షరపురుషుడంటే ఏమిటి? క్షర అక్షర పురుషులకు అతీతమైన ఉత్తమ పురుషుడంటే ఎవరు? ఆ ఉత్తమ పురుషుడు ఎవరో కాదు, నా నిజస్వరూపమే అని ప్రతి ఒక్కరూ, ఆ జీవన్ ముక్తులు ఎవరైతే తెలుసుకుంటారో. బుద్ధ్వా ఏతత్, ఆయన పేరేమిటి? బుద్ధిమాన్ స్యాత్, అతడు చాలా బుద్ధిమంతుడు అని అర్థం. చాలా బుద్ధిమంతుడు, పండితుడు, యథార్థం తత్వం తెలిసినవాడు అని అర్థం. యథార్థ తత్వాన్ని తెలుసుకున్నవాడు. అయితే ఏమిటండి అన్నారు, కృతకృత్య హే భారత, అతను కృతకృత్యుడన్నాడు. కృతం కృత్యం ఏన సహ, చెయ్యవలసిన దాన్ని సాధించవలసిన దాన్ని సాధించినవాడు అన్నాడు. నేను అది సాధించాను ఇది సాధించాను అంటాడు, అదేం కృతకృత్యులైనట్లు కాదు. మనంతా చెప్పుకుంటాడు, అబ్బా నా జన్మ చరితార్థమైందండి, కృతకృత్యుడినైనానండి. ఏమైంది, నువ్వు ఆత్మని నువ్వు తెలుసుకున్నావా అన్నాడు. అది మాత్రం తెలియలేదండి అన్నాడు. అప్పుడు కృతకృత్యుడు కాదు అన్నాడు కృష్ణుడి ప్రకారం. అవునా, ఎప్పుడు కృతకృత్యుడిని అవుతానంటే ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే. చాలామంది అంటారు, దేవుడు అక్కడ ఉండనివ్వండి, ఆయన ఎందుకు మనలో కలుపుతారు, ఆయన అక్కడ నేను ఇక్కడ భజన చేస్తూనే ఉంటానంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయండి మన ముందు, పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అన్నట్లుగానే అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. ఇక్కడ లోపల నకనకలాడుతుంది ఆకలి. ఇక్కడ ఇవన్నీ ద్వైతం అన్నమాట, నేను ఇక్కడ ఆకలి అవుతున్నవాడిని, అవి అక్కడ. ఇట్లా ఉన్నదనుకోండి, ఈ ద్వైతంగా ఉంటే ఆనందం వస్తుందా? ఆహార పదార్థాలు అక్కడ, ఆకలిగా ఉన్నవాడు ఇక్కడ, ఇవి చూస్తూనే కూర్చోరా అంటే ఎట్లుంటుంది వాడికి? కాదండి, అవన్నీ స్వాహ చేయాలి. ఎందుకంటే ఆకలి నకనకలాడుతోంది, అన్నీ తినేసేస్తే అప్పుడు కృతకృత్య అంటాడు. అవునా, అంటే ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, ఆ మొత్తాన్ని తినేసేసి నీలో కలుపుకుంటున్నావు. ఇంకా ఆహార భక్ష ఇవన్నీ ఏం ఉండవు ఇక్కడ. ఇప్పుడు అద్వైతం అయిపోయిందా లేదా, ఒకటైపోయిందా లేదా, ఆహారం నీలో కలిసిపోయిందా లేదా, అద్వైతం అన్నారు. కనుక విడిగా ఉన్నప్పుడు ఆనందం వచ్చిందా, లోపలికి వెళ్ళి నీలో కలిసిపోయినప్పుడు ఒకటిగా అయినప్పుడు ఆకలి తీరింది ఆనందం వచ్చిందా చెప్పు. అది విషయం. ద్వైతంగా భగవంతుడిని వేరుగా చూస్తున్నంతసేపు ఆనందం రాదు. అందుకని సర్వం బ్రహ్మమయం, సర్వం ఆత్మమయం అనే జ్ఞానం వచ్చి దాంట్లో ఉన్నవాడికి కృతకృత్య అని పేరు. అది రానంత వరకు అకృత్య కృత్య అని చెప్పాలి. కృతకృత్య అంటే అకృతకృత్య అన్నాడు. చెయ్యవలసింది చెయ్యలేదు అని అర్థం, సాధించలేదు. అర్థమైందా? ఏమోనండి, సాధిస్తామో లేదో. సాధిస్తే శాంతి తృప్తి ఆనందంతో ఉంటావు, సాధించకపోతే కృతకృత్యుడి కాకపోతే దుఃఖం బాధ దిగులు చింతలో ఉంటావు. తెలుసుకో, నీ ఇష్టం. కృతకృత్యుడు కావాలని కోరుకుంటావో లేదా ఇట్లాగే బాధలతో ఉంటావో, నీ ఇష్టం అంటాడు కృష్ణ పరమాత్మ. ఆయనకేమండి, శాస్త్రానికి ఏమిటి, మనకే కదా బాధ తెలుసుకోకపోతే. కనుక ఏమిటి, కృతకృత్య భవతి సహా బుద్ధిమాన్ స్యాత్. ఇప్పుడు మనం ఆ టైటిల్ని మనం కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకోవాలంటే కై వశం చేసుకోవాలి. ఇది ఏం పదమో తెలియదు, తెలుగా తమిళమా? కై అనేది తమిళం, వశం అంటే వశం, మన వశం. కైవశం అంటే మన చేతుల్లోకి తెచ్చుకోవాలన్నాడు. అంటే ఆ కృతకృత్యుణ్ణి నేనే, ఆ బుద్ధిమంతుణ్ణి నేనే అని చెప్పుకుంటే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతాత్మైవ మే మతం. అది గుర్తు చేస్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఇంతటితో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం పూర్తయింది. టోటల్ ఫుల్ఫిల్మెంట్ అని అర్థం. సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఏమన్నా జరగని, ఎక్కడన్నా జరగని, అంత అనాత్మలో బుడగలండి ఇవన్నీ కూడా. అట్లాంటిది ప్రపంచం. అందుకే బుద్బుద ప్రాయం శరీరం ప్రపంచం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ஸ்ரீகிருஷ்ணார்ஜுன சம்வாதே புருஷோத்தமயோகோ நாம பஞ்சதசோத்யாயஹ. புருஷோத்தம பிராப்தி யோகம், தீன்னே பிராப்தி அண்டார். புருஷ உத்தம புருஷுண்ணி நேனே அனேட்டுவண்டி జ్ఞానాన్ని ప్రాప్తి పొందడమే ఈ భగవద్గీత యొక్క గమ్యం. భగవద్గీత శ్రవణ యొక్క గమ్యం ప్రతి వారికి అని అర్థం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.